ఓం శాంతి. 20/9/2023. మధురమైన పిల్లలు, మీరు పురుషార్థం చేసి ఎయిర్ కండిషన్ టికెట్ను తీసుకోవాలి. ఎయిర్ కండిషన్ టికెట్ను తీసుకోవడం అనగా మాయ యొక్క వేడి గాలులు మరియు దాడుల నుండి సురక్షితంగా ఉండడము. ప్రశ్న: పిల్లలైన మీకు మహావినాశనం యొక్క దుఃఖం కలుగుతుందా, కలగదా? ఈ పాపం ఎవరికంటుకుంటుంది? జవాబు: మీకు ఈ మహావినాశనం యొక్క దుఃఖం కలగదు, ఎందుకంటే మీరు ఫరిష్తాలుగా అవుతారు. ఇప్పుడు ఆత్మలందరూ దోమల గుంపు వలె తిరిగి ఇంటికి వెళ్లాలి అన్న జ్ఞానం మీకుంది. మీకు ఎవరి మృత్యు పట్ల దుఃఖం కలగదు, ఎందుకంటే మీరు సాక్షిగాయి చూస్తారు. ఆత్మైతే సదా అమరంగా ఉంటుందని మీకు తెలుసు. ఈ వినాశనపు పాపం ఎవరికి అంటదు. ఇది యుద్ధం కొరకు రచించిన యజ్ఞం వంటిది. అందరూ యుద్ధం చేసుకుని మరణించి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇది కూడా డ్రామాలో రచించబడింది. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక లైన్ను విన్నారు. ఇది ఎవరి సభ? జ్ఞానసాగరుని సభ. దీనినే మనుషులు ఇంద్రుని సభ అనగా ఇంద్రసభ అంటారు. చాలామంది మనుషులు ఇంద్రుడు నీటి వర్షాన్ని కురిపిస్తాడని భావిస్తారు. ఇది జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మని సభ అని పిల్లలు భావిస్తారు. ఇక్కడ జీవిస్తూనే వారికి చెందినవారిగా అయ్యేందుకు, అనగా ఈ ప్రపంచం నుండి మరణించేందుకు దీపపు పురుగులు కూర్చున్నారు. ఎందుకంటే జీవాత్మలకు ఇప్పుడు ఈ పాత ప్రపంచమంటే ఇష్టం లేదు. ఇందులో అందరూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. నేను స్వర్గస్థాపన చేస్తాను అని తండ్రి అంటారు. పిల్లల్లో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరు పుష్యరాగంలా, కొందరు నీలమణిలా ఉన్నారు. నవరత్నాల్లోని రకాలు, పేర్లైతే ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా పోల్చడం జరిగింది. కొందరు పిల్లలు మంచి వివేకవంతులుగా అయి ఇతరుల సేవలో నిమగ్నమైపోతారు. సేవలో కూడా ఎవరు తత్పరులవుతారు? ఎవరైతే దీపంపై పూర్తిగా బలిహారమై ఉంటారో వారు. ఇది చాలా పెద్ద సభ. బాబా ఆత్మల సభలోకొచ్చారని మీకు తెలుసు. కాని ఎవరికైతే వీరి గురించి బాగా తెలుసో వారే వీరి సమ్ముఖంలో ప్రాక్టికల్గా ఉన్నారు. ఈ సమయంలో కోట్లల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరైతే దీపపురుగులుగా ఉన్నారో, ఎవరైతే బలిహారం అవుతారో, బాబాకు చెందినవారిగా అవుతారో వారే తెలుసుకుంటారు. ఇదే జీవిస్తూ మరణించడమని అర్థం చేయించడం జరిగింది. బాబా, నేను మీకు చెందినవాణ్ణి. మొదట మేమీ వద్ద అశరీరిగా ఉండేవారము, తర్వాత ఇక్కడికొచ్చి శరీరాన్ని తీసుకుంటాము. పిల్లలకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు, ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలీదు. పిల్లలైన మిమ్మల్ని పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. సర్వ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ గీతలోని ఆకులు అని అంటూ ఉంటారు. మనుష్యమాతృలందరూ ఈ రంగస్థలంపై దేనికి ఆకులుగా ఉన్నారు? ఈ దేవీదేవత ధర్మం నుండే అందరూ వెలువడ్డారు. అందుకే వృక్షం యొక్క చిత్రంలో మీరు చూస్తారు, మొదట్లో ఆకులు లేవు, ఆకులు తర్వాత చిగురిస్తాయి. అందుకే వాటిని పైన చూపించడం జరిగింది. పునాది దేవీదేవత ధర్మం. మొదట కాండమొకటే ఉంటుంది. ఆ తర్వాత దాని నుండి శాఖోపశాఖలు వెలువడతాయి. ఆ తర్వాత ఆకులు వెలువడతాయి. ఇది మనుష్య సృష్టిలో ఉన్న ధర్మాల యొక్క విరాట వృక్షమని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ రోజుల్లోని ప్రభుత్వం ధర్మాన్ని అంగీకరించదు. మనమందరమూ పరస్పరం కలిసుండగలమో అంటుంది. కాని పరస్పరం ఎన్ని గొడవలున్నాయి. యుద్ధం కోసమనే యజ్ఞాన్ని రచించినట్లుగా పరస్పరం యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడో అక్కడ గొడవపడుతూ కొట్లాడుకుంటూనే ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అందరూ పరస్పరం కొట్లాడుకుని మరణించేలా యుక్తులను రచిస్తారు. ఇంతకుముందు హిందుస్థాన్ పాకిస్తాన్ ఏమైనా వేరువేరుగా ఉండేవా? అన్నీ కలిసుండేవి. ప్రభుత్వం కూడా శక్తివంతంగా ఉండేది. పరస్పరం ఎవ్వరూ కొట్లాడుకోలేకపోయేవారు, ఎందుకంటే వారిపైన గొప్ప గొప్ప నవాబులుండేవారు. ఏ విధంగానైతే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటికీ ఐక్యరాజ్య సమితి మొదలైన పెద్ద పెద్ద కమిటీలున్నాయి కదా, కాని వీరందరికీ నాథుడెవరూ లేరు. రెండు ముక్కలుగా అయిపోయారు. దుఃఖం వృద్ధి చెందుతూనే ఉంటుంది, ఒకరినొకరు హతమార్చుకుంటూనే ఉంటారు. డ్రామాలో ఎటువంటి రహస్యముందో చూడండి. ఒకరితో ఒకరు కొట్లాడుకుంటారు కావున తండ్రికి పాపమంటదు. నేను సాక్షిగాయి చూస్తాను. అందరూ కొట్లాడుకుని తప్పకుండా అంతమవ్వనున్నారని మీకు తెలుసు. ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే 8-10 రోజులు వారి పేరు మీద ఎన్నో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, సెలవులు మొదలైనవి ఇస్తారు. కాని మీకోసమైతే ఏమీ లేవు. మీరు ఫరిష్తాలుగా అవుతున్నారు. మీకు వినాశనం యొక్క దుఃఖం కూడా కలగదు. ఇప్పుడైతే దోమల గుంపులా మరణిస్తారు. అప్పుడిక ఎవరు ఎవరిని చూసుకుంటారు? ఈ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కొత్త ప్రపంచంలో ఉండేవారైతే చాలా ఫస్ట్ క్లాస్ అయిన వారు కావాలి. ఇక్కడెవరైనా మరణిస్తే మీకు దుఃఖం కలుగుతుందా? వీరు వెళ్లి తమ పాత్రను అభినయించేందుకు ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు అని మీరు సాక్షిగా చూస్తారు. మీలో కూడా అందరూ నిశ్చయబుద్ధి కలవారులేరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కాలి నుండి పిలక వరకు ఇప్పుడు సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. కాకపోతే కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఎక్కుతుంది. కొందరికైతే పైసాంత కూడా ఎక్కదు, పిండిలో ఉప్పంత ఉంటుంది. అటువంటి వారిని చప్పగా ఉన్నారు అని అంటారు. నారాయణీ నష ఎవరికెక్కుతుంది అనేది తెలిసిపోతుంది. అటువంటివారు మాతాపితల సేవ చేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ సేవ చేయలేరని కాదు, వారు ఇంకా ఎక్కువ సేవ చేస్తారు, ఇంకా ఎక్కువ మాతాపితల పేరును ప్రఖ్యాతం చేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అచలంగా స్థిరంగా తయారై మళ్లీ ఇతరులను కూడా అలా తయారు చేస్తారు. కావున వారి మహిమ ఎక్కువగా ఉంటుంది. మీరైతే ప్రారంభంలో వెలువడ్డారు, అది కూడా డ్రామాయే. బట్టి తయారవ్వాల్సింది. అందులో నుండి కూడా కొందరు అపరిపక్వమైన ఇటుకలు వెలువడ్డారు, కొందరు పరిపక్వమైన వారు వెలువడ్డారు. ఐసీఎస్ పరీక్షలో అందరూ పాస్ అవ్వరు కదా, ఎందుకంటే వారికి గవర్నమెంట్ ఎంతో జీతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే చాలా ఆస్తిని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన 8 మంది పాస్ అవుతారు. ఆ తర్వాత 108 మాల తయారవుతుంది. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్లో రిజర్వ్ చేసుకుంటారు కదా. ఎయిర్ కండిషన్లో ఎప్పుడూ వేడిగాలులు తగలవు. మీక్కూడా ఈ ప్రపంచం యొక్క ఏ వేడిగాలులు తగలకూడదు, అనగా మాయదాడి ఏమీ జరగకూడదు. అంత శక్తివంతంగా అవ్వాలి. 8 మందైతే పూర్తిగా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. ఆ తర్వాత 108 మంది ఉంటారు. మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. మేమే టికెట్ను ఖరీదు చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాలి. పురుషుడు వేరుగా, స్త్రీ వేరుగా తమ తమ టికెట్లను తీసుకోవాలి. స్త్రీకి అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే పురుషుడు ఏదైతే చేస్తారో అందులో సగభాగం స్త్రీకి లభిస్తుంది. స్త్రీ ఏదైనా వ్యాపారం చేస్తే, ఆమెదైనా ఇస్తే అందులోని భాగం పతికి లభించదు, ఎందుకంటే పురుషుడు రచయిత, ధనం పురుషుని చేతిలో ఉంటుంది. అతనేం చేసినా అందులోని భాగం స్త్రీకి లభిస్తుంది. స్వర్గంలోనైతే ఇరువురూ యజమానులుగా ఉంటారు. కొడుకు ఒక్కడే ఉంటాడు, వారసత్వాన్ని కూడా అతనే పొందుతాడు. కన్య కూడా తన భాగాన్ని నియమానుసారంగా తీసుకుంటుంది. కల్పపూర్వం ఏ నియమమైతే కొనసాగిందో అదే కొనసాగుతుంది. అక్కడి ఆచార వ్యవహారాల గురించి ఆలోచించకూడదు. రాజధాని ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి సాక్షాత్కారాలను బాబా ఎన్నో చేయించారు. ఇక్కడ అలా ట్రాన్స్ఫర్ అయినట్లయితే బ్రాహ్మణులను, గురువులను మొదలైన వారిని పిలవడం జరుగుతుంది. పూర్వం ఉన్న ఆచార వ్యవహారాలు చాలా బావుండేవి. వానప్రస్థాన్ని తీసుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఈ కార్యవ్యవహారాలను సంభాళించు అంటూ కొడుకును ఎంతో ప్రేమగా సింహాసనంపై కూర్చోబెట్టేవారు. ఇప్పుడైతే పూర్తిగా ముసలివారిగా అయిన తర్వాత కూడా వదలరు. పూర్వం పిల్లలు మాతృస్నేహిలుగా ఉండేవారు. ఇప్పుడు మాతృద్రోహులుగా అయిపోయారు. తల్లిని కూడా జుట్టు పట్టుకుని బయటకు తోసేస్తారు. దీనినే అంధకారమయము, మాతృద్రోహమనంటారు. సత్యుగంలో ఇటువంటి విషయాలుండవు. మీకైతే ఎంతో సంతోషం ఉండాలి. సభ యొక్క అనుభూతి మీకిక్కడ కలుగుతుంది. ఈ జ్ఞానసాగరుడు ఎక్కడుంటే అక్కడ మేళా జరుగుతుంది. నదుల మేళా జరుగుతుంది కదా, నదులైన మీరైతే పరస్పరం కలుసుకుంటూ ఉంటారు. ఇదేమో జ్ఞానసాగరుడు మరియు నదుల మేళా. వీరు జగదంబ సరస్వతి. వీరి పేరు కూడా ఎంతో ప్రసిద్ధమైనది. ఈ తల్లిని కలుసుకునేందుకు కూడా ఎంతమంది వచ్చేవారు. ఎందుకంటే వీరి మురళి చాలా బాగుండేది. మమ్మ మురళి ఎంతో ఆకర్షించేది అని పిల్లలు కూడా అనుభవం చేసేవారు. ఇది సాగరం మరియు నదుల సభ. ఎంతోమంది పిల్లలు వస్తారు. మొదట సాగరం, ఆ తర్వాత నదులు, చిన్న నదులు, పెద్ద కాలువలు మొదలైనవన్నీ ఉంటాయి కదా. నేను చిన్న నదినా లేక పెద్ద నదినా అన్నది మీలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వచ్చి భాషణ చేయండి అని పెద్ద పెద్ద నదులను పిలుస్తారు. కావున తప్పకుండా వారు చురుకైనవారు. మమ్మాను ఎంతగా పిలుస్తూ ఉండేవారు. శివ్బాబా ద్వారా లభించిన ఖజానాను వచ్చి ఇవ్వండి అనంటారు. కుమార్తెలైన మీరు వెళ్లి జ్ఞానరత్నాలను దానం చేస్తారు. జ్ఞానపు ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయల విలువ చేస్తుంది. శాస్త్రాలలో జ్ఞానం యొక్క మహావాక్యాలేమీ ఉండవు. ఒకవేళ ఉన్నట్లయితే భారత్ చాలా షావుకారుగా ఉండేది. మీకిప్పుడు రత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు 21 జన్మల కొరకు షావుకారులుగా అవుతారు. ఇప్పుడు సంగమయుగంలో మీరు అందరికన్నా ఉన్నతంగా ఉన్నారు. తర్వాత సత్యత్రేతాయుగాలలో మీ డిగ్రీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ దర్బార్లో కూర్చున్నారు. బాబా 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేవారు అని మీకు తెలుసు. వారినే అందరూ స్వతి చేస్తారు. మిగిలిన వారంతా దుఃఖాన్నిచ్చేవారే. దుఃఖాన్నిచ్చే వస్తువును ఎల్లప్పుడూ మర్చిపోవడం జరుగుతుంది. ఓ బాబా, మావారైతే మీరే, ఇంకెవ్వరూ కాదు. కాని శ్రీకృష్ణుని పేరును విన్నప్పుడు వారినే తలుచుకుంటారు. మీరు శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవారు. తండ్రి ఈ కంసపురిని శ్రీకృష్ణపురిగా తయారు చేస్తారు. ఆసురీపురి నుండి మళ్లీ దైవీపురిగా తయారవుతుంది. అసురులకు మరియు దేవతలకు యుద్ధం జరిగిందని, దేవతలకు విజయం లభించిందని చూపిస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. నిజానికి మీ యుద్ధం పంచవికారాలతో జరుగుతుంది. ఇప్పుడు రామాయణాన్ని ఎక్కువగా పఠించడం జరుగుతుంది. ఎందుకంటే దసరా రాబోతుంది. ప్రభుత్వం కూడా జరుపుకుంటుంది. రామలీలను చూపిస్తారు. కాని ఆ రావణుడెవరు అనేది తెలీదు. చాలామంది పిల్లలు యోగంలో కూర్చోబెట్టండి అని అంటారు. నిజానికి స్మృతి అనేది నడుస్తూ తిరుగుతూ చేయాలి. కాని ఎవరైతే రోజంతట్లోనూ స్మృతి చెయ్యరో వారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే ఎంతో కొంత స్మృతి చేస్తారు. చాలామంది సెంటర్లకు వచ్చినప్పుడు స్మృతిలో ఉంటారు. మళ్లీ ఇంటికి వెళ్లగానే సమాప్తం. స్మృతి చేసే అభ్యాసం లేదు. బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక స్టార్ వంటిదని, దానిని బిందు అని కూడా అంటారని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. స్టార్లో కోణాలుంటాయి, బిందువులో అవి ఉండవు. స్టార్ అని పోల్చడానికి మాత్రమే అంటారు. లక్కీ సితారలు అని అంటారు. బిందు రూపమైన ఆత్మలో జ్ఞానప్రకాశం ఉంది. ఆత్మ బిందువులోనే పాత్రంతా ఉంది. తండ్రి అంటారు, బిందువునైన నాలో ఈ పాత్ర ఉంది, దానిని నేను భక్తిలో అభినయిస్తూ వచ్చాను. పిల్లలైన మీకు అందరికన్నా ఎక్కువ పాత్ర ఉంది, ఎందుకంటే మీరు మొత్తం చక్రాన్ని చుడతారు. కావున చక్రవర్తి రాజులుగా కూడా మీరే అవుతారు. దుఃఖాన్నైనా లేక సుఖాన్నైనా మీరే పొందుతారు. నా పాత్ర మీ అంతుండదు. నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. మళ్లీ భక్తి మార్గంలో నా సేవ ప్రారంభమవుతుంది. స్మృతిని కూడా డ్రామానుసారంగా చేస్తారు. ఏ దేవతలను పూజిస్తారో వారి సాక్షాత్కారాన్ని కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో నా పాత్ర ఇది. కాని మాకు వీరి ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది, వీరిలో కూడా భగవంతుడున్నారు అని వారు భావిస్తారు. గణేశుని ద్వారా సాక్షాత్కారం జరిగిందంటే గణేశునిలో కూడా పరమాత్మున్నారని భావిస్తారు. దీన్నుండే సర్వవ్యాపి జ్ఞానాన్ని తీసుకున్నారు. మేమంతా బాబాను స్మృతి చేస్తాము అని పిల్లలను మీరందరూ అంటారు. అనగా అందరిలోనూ బాబా స్మృతి ఉంది. దీని వలన కూడా సర్వవ్యాపి అని భావిస్తారు. తండ్రి అంటారు, నా స్మృతిలో కూడా అందరూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంటారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనమవుతాయి. ఇకపోతే ఆత్మపరంగా అందరిలోనూ తమ తమ ఆత్మ ఉంది. నేను ఏ బిడ్డలోనైనా ప్రవేశించి ఎవరి కళ్యాణాన్నైనా చేయగలను. కాని వారు దానికి తప్పుడు అర్థాన్ని చూపించారు. డ్రామాలో అది కూడా నిశ్చితమై ఉంది. డ్రామానుసారంగా అందరికీ పాత్ర లభించింది. ఈ శాస్త్రాలో మొదలైన వాటిని తయారు చేసే పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఎవరైతే ఇంతకుముందు తయారు చేశారో వారే తయారు చేస్తారు. గీతను వినిపిస్తారు, మళ్లీ కల్పం తర్వాత అదే విధంగా వినిపిస్తారు. ఇప్పుడు పిల్లల సభలో తండ్రి కూర్చున్నారు. ఎవరికైతే నేను తెలుసో నేను వారి మధ్యలోనే శోభిస్తాను. ఇకపోతే ఎవరికైతే నా గురించి తెలియనే తెలియదో ఆ సభలో కూర్చునేం చేయాలి? మీరు భాషణ మొదలైనవి చేసేటప్పుడు ఎంతోమంది వస్తారు. దానిని దీపంతో పాటు ఉన్న సభ అని అనరు. దీపంతో పాటు ఉన్న సభ ఇక్కడే ఉంది. కొందరు బలిహారమవుతారు, మళ్లీ వేరే వైపుకు ఉద్యోగం వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకైతే సంపూర్ణులుగా అవ్వరో అప్పటి వరకు బుద్ధి వెళ్తుంది. కర్మాతీత అవస్థ, సంపూర్ణ నిర్వికారి అవస్థ అని ఇప్పుడు అనలేము. అది అంతిమంలోనే ఉంటుంది. అప్పుడిక ఈ పాత శరీరాన్ని విడిచిపెడతారు. ఇది పాత శరీరం. ఆత్మ ఈ పాత కర్మేంద్రియాలతో పనిచేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివబాబా ద్వారా లభించిన ఖజానాను అందరికీ పంచాలి. అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేసి 21 జన్మల కొరకు షావుకార్లుగా అవ్వాలి. రెండవ పాయింట్, మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమలపుష్ప సమానంగా అయి తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. వరదానము. సంగమయుగపు ఈ కొత్త యుగంలో ప్రతీక్షణము కొత్తదనాన్ని అనుభవంచేసే ఫాస్ట్ పురుషార్థి భవ. సంగమయుగంలో అంతా కొత్తగా అయిపోతుంది. అందుకే దీనిని కొత్త యుగమని కూడా అంటారు. ఇక్కడ లేవడం కూడా కొత్తగానే, మాట్లాడటం కూడా కొత్తగానే, నడవటం కూడా కొత్తగానే ఉంటుంది. కొత్తదనం అనగా అలౌకికత. స్మృతిలో కూడా కొత్తదనం వచ్చింది. విషయాలు కూడా కొత్తవి. కలుసుకోవడం కూడా కొత్తగా, చూడడం కూడా కొత్తగా. చూసేటప్పుడు ఆత్మ ఆత్మను చూస్తుంది, శరీరాన్ని కాదు. సోదర దృష్టితో సంపర్కంలోకి వస్తారు, దైహిక సంబంధంతో కాదు. ఇలా ప్రతి క్షణం మీలో కొత్తదనాన్ని అనుభవించేయండి. ఒక క్షణం క్రితమున్న అవస్థ మరుక్షణం ఉండకూడదు, అంతకన్నా ముందుకు వెళ్లాలి. ఇటువంటి వారిని ఫాస్ట్ పురుషార్థి అని అంటారు. శ్లోకన్: పరమాత్మ ప్రేమ ద్వారా జీవితంలో సదా అతీంద్రియ సుఖాన్ని మరియు ఆనందాన్ని అనుభూతి చేయడమే సహజయోగము. ఓం శాంతి.